అనగా అంతా విన్నటువంటి వీళ్ళు మళ్ళీ అనుమానంతో అడిగారు, మేము ఎవరము ఏ పని చేస్తున్నామో ఎప్పటికప్పుడు విసుక్రుడు విషంగుడు అనే ఇద్దరు భండాసురుడికి చెబుతారు. ఇప్పుడు మేము హిమాలయ పర్వతాలకు వెళ్ళి వాడి నాశనం కోసం అమ్మవారిని దర్శనమిమ్మని ప్రార్థిస్తూ జపం చేయటం మొదలు పెడతాం అనుకుంటాం. కాసేపు మేము జపం దేనికి చేస్తాం? అమ్మవారు దర్శనమివ్వాలని, ఆవిడ కరుణించాలని. ఆవిడ కరుణించిన తర్వాత ఏం చేయాలంటాం? రాక్షసుల్ని చంపమంటాం. కాబట్టి మా తపస్సు రాక్షస నాశనం కోసం, అమ్మవారి దర్శనం కోసం. అందుకోసమే మేము అక్కడ తపస్సు మొదలు పెట్టాము అనుకుందాం. ఈ విషయం ఈ విశుక్రుడు విషంగుడు వెళ్ళి భండాసురుడికి చెబుతారు. భండాసురుడు వచ్చి మా భండారం బయట పెడతాడు, మమ్మల్ని చితక్ కొడతాడు, దేహశుద్ధి చేస్తాడు. వాడు మమ్మల్ని తపస్సు చేయనిస్తాడా? మహాతపస్సు చేస్తే తప్ప మాకు అమ్మ ప్రత్యక్షం కాదు, ఈ తపస్సు చేసే లోపు మాపనైపోవచ్చు. అలాంటప్పుడు వాడికి తెలియకుండా మేము తపస్సు ఎలా చేయగలం స్వామి అన్నారు మళ్ళీ అనుమానంతో. దేవతలకు బాగా అనుమానం వచ్చిందండో, ఇది నిజమే కదా మరి. ఎప్పటికప్పుడు వాడు మాత్రం జాగ్రత్తగా తెలుసుకోకుండా ఉంటాడా? వీడు తపస్సు కొడితే వీడు తపస్సు కొడిన విషయం వాడు గ్యారంటీగా తెలిసిపోతుంది. అన్ని చోట్ల వాడు సీసీ కెమెరాలే. అప్పుడు విష్ణువు నవ్వి, మిమ్ము తపస్సు చెయ్యండి అని ప్రోత్సహించిన నేను మీ తపస్సు పూర్తయ్యేదాకా ఆ మాత్రం రక్షించలేనా? ఇప్పుడే నేను వాణ్ణి మీ జోలికి రాకుండా చేయడానికి ఒక మంచి అపూర్వమైనటువంటి పని చేస్తున్నాను అన్నాడు ఆయన. అంటూ ఉండగానే ఏది, రాక్షసుల్ని మాయ చేసి మీ తపస్సు కొనసాగేలా చేయడానికి నేను ఒక పన్నాగం పొందుతున్నాను అని విష్ణు అన్నాడో లేదో అప్పుడు తమాషా జరిగిందట. ససర్జ సహసా కాంచిన్ మాయాం లోక విమోహిని తామువాచతతో మాయాం దేవదేవో జనార్దన. హఠాత్తుగా శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక పరమసుందరి పుట్టుకొచ్చింది. ఆవిడే వైష్ణవ మాయ, మహామాయ. ఒక మహామాయ ఆయన శరీరం నుంచి పుట్టింది. లోకమోహిని ఆమె, సమస్త లోకాలని తన సౌందర్యంతో బుట్టలో వేసుకునేటటువంటి ఆవిడ పుట్టుకొచ్చింది. మామూలు మాయ కదా, నాడు మహామాయ. ఆ మహామాయ శరీరము నుంచి వస్తున్న బంగారపు కాంతితో వైకుంఠం అంతా నిండిపోయిందట. వైకుంఠాన్ని కూడా తన కాంతితో వెలిగించింది ఆవిడ. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద నేను మీకు కనపడాలంటే ఫ్లాష్ లైట్లు నా మీద పడాలి. ఆ లైట్లు నా మీద పడితే అప్పుడు నేను మీకు దగదగలాడుతూ కనపడతాను. కాబట్టి దీపం ఉంటేనే ఒక ప్రాంతం వెలుగుగా మనకు కనపడుతుంది. ఆ వెలుతురులో అక్కడ కూర్చున్నవాడు కనపడతాడు. ఇప్పుడు విష్ణువు శరీరం నుంచి పుట్టిన ఆవిడ కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న బంగారంలో ఉందిట. అందువల్ల ఆ బంగారపు కాంతితో మొత్తం వైకుంఠం అంతా కొత్త రంగులో వెలిగిపోయింది, నూతన కాంతిలో వెలిగిపోయింది. ఆ మహాసౌందర్యం ఎటువంటి సౌందర్యం అంటే, విష్ణువు శరీరం నుంచి పుట్టినవాడు చూడగానే ఇంద్రుడు కూడా అలా నోరు వెళ్ళబెట్టి ఉండిపోయాడు. తపస్సుకు వెడదాం అనుకున్నాడు ఇంద్రుడు, తపస్సు మర్చిపోయి సుందరి అండ మొదలెట్టాడు. అంటే ఇంద్రుడిని కూడా మాయ చేసింది ఆ సుందరి. అటువంటి మాయను చూచిన విష్ణువు మాయతో ఇలా అన్నాడు, మాయా నువ్వు నా దివ్య స్వరూపానికి, నీవు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను, నేను అవతారం ఎత్తాలంటే నువ్వు నా కూడా ఉండవలసిందే. విష్ణువు ఎప్పుడు కూడా మాయ లేకుండా పుట్టడు గుర్తుపెట్టుకోండి. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు ఆయన మాయ వస్తుంది, మాయ అవతారం ఆయన పట్టుకుంటుంది, అప్పుడు ఆయన అవతరిస్తాడు. అలాంటి మాయము నువ్వు ప్రస్తుతం ఇంద్రుడిని పట్టుకోకు, వాడు కూడా నీకేసి చూసి తెల్లబోతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కనికరించి వాళ్ళ మీద నీ మాయ పడకుండా చేసి నువ్వు భూలోకానికి వెళ్ళాలి అనగా, అలాగేనని మాయ దేవతల మీద అక్కడ విష్ణువు దగ్గర ఉండి విష్ణువుని స్తుతించి ఆయన అనుగ్రహం పొందుతున్నటువంటి వారందరి మీద తన మాయ పడకుండా చూసింది. అప్పుడు వాడు తేరుకున్నారు. తేరుకుని ఎంత పొరపాటు, భగవంతుడైన విష్ణువు రాక్షసులను పరవశత్వం పొందేలా చేయడం కోసం సృష్టించిన ఈ మాయలో మనం పడ్డాం అనుకున్నారట. అనుకుని విష్ణువుకి ఆవిడికి దండం పెట్టారు. అమ్మ విష్ణుమాయ మా జోలికి రాకు తల్లి, మేము తపస్సుకు వెళదాం అనుకుంటున్నాం, నువ్వు మమ్మల్ని కాదు పట్టుకోవడం అని నమస్కరించారు. అప్పుడు విష్ణువు దేవదేవుడు జనార్దనుడు ఆ యోగమాయకి స్త్రీ ఏమన్నాడు, త్వమ్మిహి సర్వాణి భూతాన్ని మోహయంతి నిజ ఊజస
విచరస్వ యథా కామం త్వాం నజ్ఞాస్యతి కశ్చన.
నీవు సామాన్యురాలివి కాదు, నా శక్తివి, నా మాయవి, యోగమాయవి, వైష్ణవమాయవి. నువ్వు స్త్రీ రూపంతో తిరుగుతూ ఉంటే ఈ ప్రపంచమంతా నీ వెంట పడిపోతుంది. స్త్రీలు కూడా పరవశత్వం పొందుతారు. ఇక పురుషుల సంగతి చెప్పేదేముంది? పురుషులను స్త్రీ రూపంలో, స్త్రీలను పురుష రూపంలో, పిసినిగొట్టాళ్ళని ధనం రూపంలో, వ్యసనపరులను వ్యసన రూపంలో, కోరికలున్న వాళ్ళని కోరికల రూపంలో బుట్టలో వేసుకునేదానివి నువ్వు. అంటే అందరికీ ఒకే రకంగా ఉండదండి మాయ. డబ్బు పిచ్చున్న వాడి దగ్గర డబ్బు రూపంలో ఉంటుందన్నమాట. వాడు అలా కట్టలు చూసుకుంటూ ఆ కట్టతో అలా విసురుకుని కట్ట కట్ట అని బట్ట కూడా కట్టకుండా కట్టను చూసి చివరికి గుండె కొట్టుకుని తెచ్చిపోతాడు. అంటే వాడికి ధన రూపంలో వాడిని పీడిస్తుందన్నమాట ఈ మాయ. కొందరికి డబ్బు కంటే బంగారం అంటే ఎక్కువ ఇష్టం. అలా బంగారం అంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళకి సువర్ణ రూపంలో వాళ్ళని పట్టి పీడిస్తుందిట. ఇక చూడండి, బంగారం పెచ్చగాడు ఎక్కడ డబ్బు ఉన్నా సరే డబ్బు పెట్టి బంగారం కొంటూనే ఉంటాడు. బంగారం 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 అలా చూసి 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 పిచ్చెక్కిపోతుంది అన్నమాట. ఒంటికి, చేతికి, వేళ్ళకి, కాళ్ళకి ఎక్కడ చూస్తే అక్కడ బంగారం, ఇల్లంతా బంగారం భయం చేస్తాడు. కొందరికి కొంపలు పెచ్చ కాబట్టి పట్టాభిపురం, సంపత్నగరం, రైల్పేట, అరండల్పేట, బృందావన్ గార్డెన్స్, ఇలా కనిపించిన చోట్లలో ఉన్న భూములన్నీ కొనియాలి, ఇల్లు కట్టేయాలి, అవన్నీ అద్దెకిచ్చేయాలనిపిస్తున్నాడు. అలా వాడికేమో గృహ రూపంలో మాయ పట్టుకుని రోజు గృహాలు కట్టించి 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 వాడు బొట్లో పడి చివరికి శరీరం విడిచేలా చేస్తుంది. కొందరికి పిచ్చి పాటలు అంటే ఇష్టం, వాడికి పాటల మీద వ్యామోహ రూపంలో వాణి పట్టుకుంటుంది. కొంతమందికి తిండి పిచ్చ, ఎక్కడ ఏది కనపడితే తినడమే వాడి పని. మున్సిపాలిటీ వాళ్ళ వాహనంలాగా బజ్జీలు, మిరపకాయ బజ్జీలు అవి ఇవి తిని 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 చచ్చిపోతాడు అన్నమాట వాడు. వాడికి తిండి రూపంలో వ్యామోహం పట్టుకుంటుందిట. ఎవరికి ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక రూపంలో ఈ మాయ పట్టుకుంటుంది. కొందరు కీర్తి పిచ్చి, అందుకే ఎక్కడ పెడితే అక్కడ ఎలా మీటింగులు గడుతూనే ఉంటారు. ఆ మీటింగ్కి వెళ్ళి వీడు దండేసేదాకా ఒప్పుకోడు, నా మెడలో దండేయలేదే అని చూస్తాడు. ఈ దండ పిచ్చి వాళ్ళు ఉంటారు కొందరు. అలాగే కొంతమందికి రాజకీయ విశ్లేషకులు పేరు అనమాట. ఒకడున్నాడు రెండు వాడు, వాడి ఇంటి పేరులో పిల్లి అని ఉంటుంది ఏదో పల్లో పిల్లో. పొద్దుట ఒక టీవీ, అక్కడ టిఫిన్, మళ్ళీ ఇంకో టీవీ, మళ్ళీ సాయంత్రం ఒక చోట, నాలుగు టీవీల్లోనూ రాజకీయ విశ్లేషకుడు ఏదో ఒకటడితే ఏమిటి, రాజకీయం లేదు, విశ్లేషణ లేదు, ప్రజలకు ఎప్పుడు ఏం పెంచబోతే ఆ పెంచ ప్రకారం ఓటేస్తాం, ఇవాళ నాకు ఈ బుద్ధి పుట్టింది అలా నొక్కుతాం, రేపు ఇంకో దాన్ని నొక్కుతాం, ఎందుకు ఓటేసాడు అనే దాని మీద ఎందుకు ఈ డిస్కషన్ పిచ్చి. ఇప్పుడు క్రికెట్ కరకతలు రన్నింగ్ కామెంటరీ పెట్టి పండితుడు పండితుడు అంటే ఏం పండిట్ అండి, వాడికి అవకాశం ఉంది, ఆ ఆరులు కొట్టాడు, సిక్స్ సిక్స్లు కొట్టాడు, ఆ మర్నాడు దగ్గుకుంటూ ఇంట్లో కూర్చుని ఒక సిక్స్ కూడా కొట్టకుండా రన్అవుట్ అయిపోయాడు, ఇంట్లో కూర్చుంటాడు. ఏముంది దీనికి విభూను? పద్మాగర్ గారికి దైవానుగ్రహం ఉంది, పురాణం చెప్పగలుగుతున్నాడు. రేపు 100 ఏళ్ళు వచ్చాక వైకుంఠానికి వెళ్ళాక చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు అంటే దాని మీద ఏం విశ్లేషణ చేస్తావు? నాకు అవకాశం వచ్చింది వైకుంఠానికి పోయా, దానికి నువ్వేం విశ్లేషణ చేయక్కర్లా. ఉట్టి తెలివి తక్కువతనం పిచ్చివాగుడు. మన పిచ్చివాగుడు ఏమీ ఉపయోగం లేదు, ఈ గాలి కబుర్లో ఏమీ ఉపయోగం లే. అలా వాగేవాడు ఒకడు ఉంటాడు, వాడికి ఎప్పుడు దండ ఎంచుకోవడం, అక్కడికి వెళ్ళి భోజనం చేయటం, వీళ్ళందరూ 10 మంది పొగుడుతూ ఉంటే అదొక ఆనందం, అదొక మాయ. ఇలా అనేక రకములైనటువంటి మాయలను ప్రదర్శిస్తూ ఈ వైష్ణవ మాయ ఆయా జీవులను బుట్టలో వేసుకుంటుంది. ఓ వైష్ణవ మాయ, నువ్వు అలా భండాసురుడిని వాడి సైనికుల్ని పట్టుకో, వాళ్ళని మోహితుల్ని చెయ్యి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, భగవన్నామం భక్తితో చేస్తూ లోకం బాగుండాలని కోరుకుంటే మాత్రం, భగవన్నామం భక్తితో జపిస్తూ లోకము శ్రేయస్సుతో ఉండాలని కోరుకున్నవాడు జోలికి మాత్రం నువ్వు వెళ్ళావా, నువ్వే నాశనం అయిపోతావు అన్నాడు ఆయన. ఎంత మాట అన్నాడండి అది, ఒకసారి జాగ్రత్తగా వినండి. మళ్ళీ భక్తితో భగవన్నామం చేస్తూ లోకం బాగుండాలని కోరుకోవాలి. లోకాహ సమస్తాహ సుఖినో భవంతు, ఇలా అనుకున్న వాడిని విష్ణు మాయ కాదు కదా, ఏ మాయ ఏమీ చేయలేదు. రాక్షసులు భగవన్నామం చేసిన వాళ్ళు లేరా, శివశివ అన్నారు, కానీ లోకం నాశనం అవ్వాలనుకున్నారు. కానీ మీరేమనుకుంటారు, మీరు భగవన్నామం చేస్తూ లోకములన్నీ బాగుండాలని కోరుకుంటారు. కోరుకుంటారు కంటే ముక్కు గొడ్లు కట్టుకొస్తున్నారు రోజు. ఆయన చెప్పాలా, ఏమండి పురాణములకు వచ్చేవాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ముక్కులకు గొడ్లు కట్టుకోండి అంటే కట్టుకుంటున్నారా లేదా? అంటే మీరు లోకములు బాగుండాలని, మీరు బాగుండాలని కోరుకుంటున్నారు. అలాగే నమస్కారం చేసేటప్పుడు ఇంకా హరిగారు పాపం వెళ్లకుండా నేను వెనకాల తోసుకొచ్చేస్తే అది ధర్మంలో అవుతుంది, అది అసుర లక్షణం. కాబట్టి ఒక్క క్షణం ఆయన కదిలేదాకా ఆగాలి, అప్పుడు మనం ఇంకొకళ్ళు రావాలి. ఇదంతా లోక శ్రేయస్సు కోసం చేస్తున్న పని. ఇది ఉత్తమ పని కార్యక్రమం. ఇలా ఉత్తమ కార్యములు చేసేవాళ్ళు రామకృష్ణ అంటే వాళ్ళని మాయ పట్టుకోదు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడు సులభంగా మనం తరించేందుకు మార్గం చెప్పాడు.
పద్మనయను మీది, పద్మనయను మీది భక్తి యోగం, బెల్ల ముక్తి యోగం అనుచు మొదలు రుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవ వల్లదు దూతలారా.
యముడు ఒకప్పుడు తన యమదూతలతో ఇలా అన్నట్ట, యమదూతలారా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కొంతమందిని యమలోకానికి తీసుకురావద్దు, వారి జోలికి వెళ్ళొద్దు, వారంతా ఉత్తమ లోకాలకు వెళ్ళాలి. ఎవరు వాళ్ళు? శ్రీమన్నారాయణుడి మీద భక్తి కలిగి ఉంటే అది ముక్తి అని భావిస్తే చాలు, వారి జోలికి వెళ్ళద్దు. నారాయణ భక్తి మాకు కలిగిస్తుంది ముక్తి అని ఊహ ఉంటే చాలటండి. పద్మనయను మీది భక్తి యోగం వల్ల ముక్తి యోగమనుచు మొదలురుంగువారి. నేను దీనికి అర్థం ఇంకా మళ్ళీ చెప్పాలా? చెప్పక్కర్లేదుగా. పద్మాక్షుడైన కృష్ణుడి మీద భక్తి యోగమే ముక్తి యోగము అని గ్రహించినటువంటి వారి జోలికి వెళ్ళద్దు. పోని వాళ్ళ జోలికేనా? వారి వారి ఆ భక్తి కలిగినటువంటి వాళ్ళకి. కొంతమంది చుట్టాలు ఉన్నారుగా ఇంట్లో, కొడుకులు మనవలు లేక మనవరాళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు ఎవళ్ళో ఒకళ్ళు చుట్టాలు, అలాంటి వాళ్ళ చుట్టాల జోలికి కూడా వెళ్ళద్దు. మీలో చాలామందికి హరినామం అంటే ఇష్టం, ఆ హరినామం చేసేవాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు యముడు. ఆ హరినామం చేసేవాళ్ళ చుట్టాల జోలికి కూడా వెళ్ళొద్దన్నాడు. అక్కడ తాగల. వారి చేరిన వారి, ఇప్పుడు ఉదాహరణకి ఏ హరి గారు హరినామస్మరణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ జోలికి ఆయన జోలికి వెళ్ళొద్దు యమధర్మరాజు దూతలకి చెప్పాడు. వాళ్ళ స్నేహితులు కూడా ఉంటారు కదా ఆయన మీద అభిమానంతో, వారి మిత్రుల జోలికి కూడా వెళ్ళొద్దన్నాడండి. వారి 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 చేరిన వారి త్రోవ పోవ వలదు దూతలారా. అసలు వెళ్ళదు, త్రోవకేసి వారికేసే వెళ్ళద్దు, వారి ఇంటికేసి వెళ్ళద్దు. ఓ యమదూతలారా ఇది నా ఆజ్ఞ అన్నాడు ఆయన. అంటే భగవన్నామం ఎంత గొప్పదో ఆలోచించండి. భగవన్నామం చేసేవాడికి ఎప్పుడూ కూడా లోకములు బాగుండాలని కోరిక ఉండాలి, ఉంటే చాలు ఇన్ని లాభాలు వస్తాయి. అలా కాకుండా రామకృష్ణ పక్కవాడు కొంప కూలిపో, రామకృష్ణ శ్రీమాతా శ్రీ మహారాజ్ని పక్కవాడి చీర తిరిగిపో అంటే అప్పుడు లలితాదేవి ఏం చేస్తుంది? నీ మొత్తి నెత్తి మీద మొట్టుకే వేస్తుంది, అది బెడిసి కొట్టడం అంటే. కాబట్టి ఈరోజు నుంచి ఏం చేస్తానమాట? శ్రీమాత శ్రీ మహారాజ్ని చదువుకుని పక్కవాడి కొంప కూలిపోవాలనుకుంటావా? అనుకుంటే మన కొంప కూలిస్తాడు ఆయన. పక్కవాడికి మంచి ఇల్లు రావాలను, పక్కవాడికి డబ్బు రావాలను, అందరూ బాగుండాలి, సుఖంగా ఉండాలి, అందరి బుద్ధి బాగుండాలి. మాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి కదా. కొంతకాలం ఒక ఊళ్ళో అద్దెకున్నాం ఒక ఇంట్లో. మా పక్కవాట ఆవిడ రోజు సాయంకాలం పూట హారతి ఇచ్చేది లక్ష్మీదేవికి, దీపం వెలిగించి చీకటి పడగానే లైట్ వేసేది, కరెంట్ లైట్ అనమాట, వేసో దండం పెట్టి శ్రీలక్ష్మి మహాలక్ష్మి కనకలక్ష్మి ముందు మా ఇంటికి వచ్చిన తర్వాత అందరిళ్ళకి వెళ్ళు తల్లి అనేది. అది మంచిదే కదా, ముందు మా ఇంటికి వచ్చాక పక్కవాళ్ళింటికి వెళ్ళు తల్లి అంటే లక్ష్మీదేవికి సంతోషమే కలుగుతుంది. స్వార్థంతో పాటు పరమార్థం కూడా ఉంది కాబట్టి. కానీ ఆ పక్కన ఇంకొక ఆవిడ ఉండేది, ఆవిడేమన్నా తెలుసా? శ్రీలక్ష్మి మహాలక్ష్మికి దండం పెడుతాను తల్లి, ఎవరెళ్ళకి వెళ్ళక ఒక్క మా ఇంట్లోనే ఉండు తల్లి, పక్కవాళ్ళంతా మా దగ్గరకు అప్పుకొచ్చి అప్పుకి తాకట్టు పెట్టి నాశనం అయిపోయేటట్టు చేతల్లో డబ్బులన్నీ మా దగ్గరకు వచ్చేయాలి, చీరలు వస్తువులు అన్నీ మా దుకాణంలోనే తాకట్టు పడాలనేది ఆవిడ. ఇదేం మాట అండి? ఈవిడ ఆవిడే చుట్టాలే, తోడుకోడళ్ళే. ఓ తోడుకోడలు ఏమనేది? శ్రీలక్ష్మి మహాలక్ష్మి మా ఇంటికి వచ్చి అందరిళ్ళకి వెళ్ళి తల్లి అనేది. ఈవిడేమో అందరి వస్తువులు నా ఇంట్లో తాకట్టు పడాలనేది, అందరి సొమ్ము నాకే వచ్చేయాలనేది. అలా అంటే ఆ స్వార్థానికి పరమాత్మ మెచ్చుకోడు, అప్పుడు భగవన్నామం చేసినా పెద్ద ప్రయోజనం ఉండదు. అందువల్లే కలియుగంలో మాయ నుంచి మహామాయ నుంచి భయంకరమైన మాయ నుంచి విముక్తి పొందడానికి సులభోపాయం ఏమిటి అంటే బ్రహ్మాండ పురాణం చెప్పింది, భగవన్నామం చెయ్యండి, చేసిన తర్వాత ఇతరులకు మేలు కోరుకోండి, అప్పుడు మీకు ఏ విధమైన కష్టము రాదు, భయంకరమైన మాయ మిమ్మల్ని పట్టుకోదు, వైష్ణవ మాయ నుంచి మహామాయ నుంచి తక్షణం విముక్తి పొందుతారు మీరు, ఇంతకంటే సులభోపాయం లేదు. అందుకని ఆయన అందరినీ పట్టుకో, ఒక్క నామస్మరణం చేసి లోకశ్రేయస్సు కోరుకునేవాడు పట్టుకోకు. త్వమిహి సర్వాణి భూతాన్ని మోహయంతి నిజవుజస, సమస్త ప్రాణులని మోహపరచగలవు నువ్వు. ఇప్పుడు వెళ్ళి భండాసురుని పట్టుకో, భండం దైతేయ నాయకం, దైత్యనాయకుడు రాక్షసనాయకుడైన భండాసురుణ్ణి గట్టిగా పట్టుకో, వాడు నీ సౌందర్యానికి మాయలో పడిపోతాడు, నువ్వు మాయవని తెలియదు వాడికి, నిజంగా అంధగత్యం అనుకుని నీ వెంట పడతాడు. వాణ్ణి, వాడితో పాటు వాడి భటుల్ని అందరినీ మాయలో ముంచెత్తి ఈలోపప్పుడు దేవతలు వెళ్ళి హిమాలయ పర్వతాల్లో అమ్మ కోసం తపస్సు చేసుకుంటారు. పొరపాట్లు కూడా ఈ దుర్మార్గుల్ని ఆ దేవతల దగ్గర గడపడ చూడు, నీ మాయ చాలా గట్టిది కదా, వెళ్ళు అనగానే తక్షణం బయలుదేరతానన్నది. ఏమండి మళ్ళీ నాకు అనుమానం కదండి, నా మాయలోంచి బయటపడడానికి వాళ్ళు ఏమైనా జపాలు చేస్తేను అనగా, జపం చేసినప్పుడల్లా వాళ్ళని నేను ఏదో రకంగా పడగొడుతూ ఉంటాను, ప్రస్తుతానికి నేను నీకు వరాలు ఇచ్చాను కదా వాడిని మాయ చేసేపో అన్నాడు ఆయన, అనుమానించద్దన్నాడు. ఈ విధంగా ఏవం లబ్ధ్వా వరం మాయా, విష్ణువు దగ్గర మాయలు పొంది ఈ మాయాదేవి అంటే ఆయన దగ్గర వరాలు పొంది ఆ వరాలు పుచ్చుకొని వెంటనే భూలోకానికి వచ్చింది. శోణితపురాన్ని పరిపాలిస్తున్న భండాసురుడి నగరానికి వెళ్ళింది. భండాసురుడు ఆ సమయంలో సభలో సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి నృత్యం చేసిందే బాబా, ఏం నృత్యం చేసిందో, ఈ మహామాయ పరమసుందరి రూపంలో నృత్యం చేసింది. ఈ మాయతో పాటు ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారట, వాళ్ళంతా పరమసుందరీమణులే, రంభ కంటే, ఊర్వశి కంటే, మేనక కంటే, తిలోత్తమ కంటే, హరిణి కంటే, హేమ కంటే, వరూధుని కంటే, అందరికంటే పరమసుందరీమణులు వీళ్ళు. ఆ నృత్యం చూసి పరవశత్వం పొందేశాడు భండాసురుడు. వాడి జీవితంలో ఇలాంటి సుందరి ఉంటుంది అనుకోలేదు వాడు. ఇది కపట సుందరి, కోహనా సుందరి, మాయా అని తెలుసుకోలేక ఆ మాయలో పడిపోయాడు. ఇక ఆవిడ చూడండి, పాటలు పాడేసింది, బంతులు విసిరింది, నీకంటే గొప్పవాడు లేడంది, నువ్వేమో పురుష పొంగవుడివి, నేను స్త్రీల్లో రత్నాన్ని అన్నది. అబ్బా, వాడు పూర్తిగా మాయలో పడిపోయాడు. ఈ సుందరి యొక్క క్రీడల్లో పడిపోయి వాడు, వాడి నగర పౌరులు ప్రపంచం మర్చిపోయారు. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోవడం మానేశారు. అందుకే ఇక్కడ ఏమన్నారు, మాయామయే మహాగర్తే పతితో మదనాభిదే. మాయ ఒక పెద్ద గొయ్యి, మాయ అనేది ఒక పెద్ద గొయ్యిట, మామూలు గొయ్యి కదట. అందులో మదనత్వం, కామము అనేటటువంటి బురద ఉందిట, మంచి బురదతో కూడిన ఊబిలో దిగిపోతే ఇంక అందులో బయటికి రాలేము మనం, ఊబిలో గురిగిపోయినట్టే ఈ కామము అనేటటువంటి ఒక బురదతో కూడిన మాయ అనే గోతిలో పడ్డవాడు ఇక బయటికి రాడు. మీకు అదృష్టం ఉందిలేండి, అసలు మీ ఊరే గుంట ఇది, మహా ఇది గర్తపురం అని పేరు పిలిచింది దీనికి. గర్త అంటే గుంట, గుంట ఊరు గుంటూరు. ఇక మీరు వేరే గుంటలో పడక్కర్లా, మీరంతా ఎప్పుడో పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ మాయలోంచి బయటపడిపోయారు. కానీ మాదిరివాడు ఈ గుంటలో పడితే బయటికి రాలేడు తెలిసిన. అలా వాళ్ళన్నీ మరిచిపోయి కాలం దొల్లించారు. హమ్మయ్య అనుకున్నాడు ఇంద్రుడు, దొరికింది సమయం. ఇంతకాలం మనం తపస్సు చేసి అమ్మవారిని పిలవడానికి అవకాశం లేకుండా అయిపోయింది, ఇప్పుడు ఈ పరమదుర్మార్గుడు మాయలో పడిపోయాడు అనుకుని సమస్త లోకాల్ని పట్టించుకోకుండా మాయలో పడిపోయాడని గ్రహించి హాయిగా వాళ్ళు తపస్సు చేసుకోవడం మొదలుపెట్టారు. అమ్మవారి కోసం కఠోర తపస్సు చేశారు. కొద్ది రోజులు తపస్సు చేసిన తర్వాత ఒకరోజున ఇంద్రుడు అన్నాడు, ఎందుకు ఇంత కష్టపడి తపస్సు చేయటం, ఎలాగో రాక్షసుడు మాయలో పడ్డాడు, వాడు మన జోలికి రాడు, వాడు ఎప్పుడు చూసినా తాగి తందనాలాడుతూ హాయిగా విష్ణు మాయలో పడి ఉంటాడు, మన జోలికి రాడు, మనం ఇంకా అమ్మవారి గురించి తల తపస్సు చేయవలసిన అవసరం వచ్చింది, అమ్మవారు వచ్చి వాడిని చంపినా ఇదే ప్రయోజనం మనకి, ఇప్పుడు అమ్మవారు వచ్చి వాడిని చంపకుండానే వాడికి వాడేలాగా మాయలో పడిపోయాడు అన్నట్ట. దేవతలకు ఇది బాగానే ఉందనిపించింది, తపస్సు ఆపేసి ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. 500 సంవత్సరముల పాటు తపస్సు మానేసి ఇంద్రుడు హాయిగా అమ్మయ్య భండాసురుడు మాయలో పడ్డాడరా మన జోలికి రాడు అనుకుని సుఖాలు అడుగుతారు మొదలెట్టాట. దాంతో నారదుడు ఆశ్చర్యపోయి, మాయ రాక్షసుల్ని పట్టుకోవాలి కానీ దేవతల్ని పట్టుకోవడం ఏమిటి, ఈ పిచ్చాళ్ళంతా మాయలో పడ్డారు, ఇదంతా శాశ్వతమైన సుఖం అనుకుంటున్నారు అనుకున్నట్ట. ఒకరోజున అప్పటికప్పుడే హుటాహుటిన ఆయన స్వర్గానికి వెళ్ళాడు. దీన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం తెలుసుకోవాలి. ఇంద్రుడు ఏదో భండాసురుడు వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు, వాడు స్త్రీలోనుడు అయిపోయాడు, మాయలో పడ్డాడు, వారికి నష్టమే ఉందనుకుని తపస్సు మానేసేట మధ్యలో. అంతరార్థం ఏమిటనమాట, మనలో చాలామంది మొదట్లో భక్తులమే, కొంత డబ్బు వచ్చాక ఏం చేస్తామన్నమాట, పూర్వంలాగా గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయడానికి టైం సరిపోవట్లేదండి, ఉద్యోగం ఎక్కువ హడావుడిగా ఉందండి, వ్యాపారం హడావుడిగా ఉందండి, లేకపోతే ఏదో బిజినెస్ పెట్టాం అది హడావుడిగా ఉందండి, బయట బడ్డీ కొట్టి పెట్టాం హడావుడిగా ఉందండి, రాలేమండి అంటారు. తద్వారా మొదట్లో రోజు ప్రదక్షిణలు చేసేవాడు వారానికి ఒకరోజు వస్తాడు. ఆ తర్వాత వారానికి ఒకరోజు దొరక్క దొరక్క సండే దొరుకుతుందండి, ఆ సండే వన్ డే ప్రదక్షిణ ఏం చేస్తామండి, ఆ పూటన ఇంట్లో ఎంజాయ్ చేయొద్దా అంటాడు. ఆ తర్వాత ఈ ఎంజాయ్ గడి కాస్త గంజాయిలో పడిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు. ఈ సంపదలు, ఈ హడావిడులు, ఇవి మహామాయ. పరమభక్తుడు కూడా భక్తి మార్గం విడిచి ఈ తాత్కాలిక సుఖాలలో పడి రోజు చేసే పనులు విడిచి నశించిపోతాడట. నేను అలాంటి వాళ్ళని చూశాను, పురాణం అదే చెబుతున్నది. మొదట్లో రోజు గుడికి వచ్చి 40 రోజులు ప్రదక్షిణ చేశాడు ఒక ఆయన. 40 రోజులు అయిన తర్వాత వాడు అదృష్టం బాగుండి, వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చాక ఇప్పుడు 100,000 రూపాయలు జీతం వస్తూ ఉంటే హడావిడిగా ఉందండి, గుళ్ళోకి రాలేకపోతున్నాను అన్నాడు. ఏ ఇది వరకు మరి సత్య స్థితిలో నానా యాతన పడిపోయిన రోజులు ఎందుకు ప్రదక్షిణ చేసావు అంటే, అప్పుడు ఇది పోయే కాలం వచ్చింది కాబట్టి చేసావా, ఇవాళ ఆ భగవతి యొక్క దయ వల్ల 4 రూపాయలు వస్తే గుళ్ళోకి వెళ్ళడానికి నీకు టైం సరిపోవట్లేదు, అన్ని పనులకి టైం ఉంటాయి కానీ గుళ్ళోకి వెళ్ళడానికి టైం ఉండదుగా, మళ్ళీ టైం చూసి భగవంతుడు నెత్తిదో మొట్టిగా పడతాడు, పునర్మోషికో భవ, మళ్ళీ అదా ప్రకారంగా కటిక దరిద్రుడు అయిపోతాడు. అప్పుడు ఏడ్చినా మళ్ళీ రాదు వెనక్కి. చాలామంది ఇలాగే అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఎప్పుడో దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి స్మరించి సుఖం వచ్చినప్పుడు విడిచిపెట్టడం అనేది అజ్ఞానం. దుఃఖమే సుమిరను సభకరై సుఖమే కియాన కోయ్, జో సుఖమే సుమిరను కరైతో దుఃఖ కాహే హోయ్ అన్నాడు కబీర్దాసు. దుఃఖం వస్తే ప్రతివాడు దేవుడా నువ్వే దిక్కంటాడు, దుఃఖం పోయి సుఖం రాగానే ఇదంతా నా కష్టార్జత వండి నా గొప్పతనం వండి అంటాడు. భగవంతుడు గుర్తుకురాడు, ఓరి పిచ్చాడా, దుఃఖంలో ఉన్నప్పుడే కాదు సుఖంలో ఉన్నప్పుడు కూడా నిరంతరం భగవన్నామ సంకీర్తనం చేస్తే అసలు నీకు దుఃఖం రాదు, కానీ నువ్వు చెయ్యవుగా, నా మనస్సు నిలబడ్డం లేదండి, నాకు దేనివల్ల లాభం లేదండి అంటే నీలో ఎంత లోపం ఉందో ఒకసారి ఆలోచించు, అది విడిచిపెట్టు అన్నాడు. దేవతలు కూడా తాత్కాలికమైన మాయలో పడిపోయారు అన్నమాట. అలా మాయలో పడి తపస్సు మానడం వల్లే ఇంద్రుడు అక్కడికి వచ్చి నువ్వు కూడా మాయలో పడ్డావా అన్నట. స్వామి, నీ మాటల సారాంశం నాకు అర్థం కావటం లేదు, ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు, మా కర్తవ్యం ఏమిటి, నీ వల్లే కదా మాకు దుఃఖాలు తొలగాయి అనగా ఊహరిపిచ్చాడా, దుఃఖాలు ఇంకా పూర్తిగా తొలగలేదురా నీకు అన్నాడు నారదుడు.
అథ సమ్మోహితో భండో దైత్యేంద్రో విష్ణుమాయయా తయో విముక్తో లోకాన్ త్రీందహేతాగ్నిరివాపరః. ప్రస్తుతం వైష్ణవమాయలో పడి స్త్రీలోలుడై ప్రపంచాన్ని మరిచిపోయి ఉన్నాడు ఈ భండాసురుడు. కానీ ఎల్లకాలం ఆ మాయలో ఉంటాడనుకోకు, ఏ శుక్రాచార్యుడు వచ్చి వాడికి బోధ చేశాడనుకో, శుక్రాచార్యుడి వల్ల వాడు ఆ మాయలోంచి బయటికి రాగలడు. శుక్రుడు చాలా గట్టాడు, వాడు శివుడి దగ్గర మృత్యుంజయ మంత్రం పొందినవాడు, విష్ణుమూర్తిని నిరంతరం వ్యూహలక్ష్మీ మంత్రంతో స్తుతించి తన ప్రసన్నం చేసుకున్నవాడు. అతడికి ఎప్పుడొకప్పుడు బుద్ధి పుడుతుంది, తన శిష్యుడు భ్రష్టుడైపోతూ ఉంటే ఇది వైష్ణవాయ అని చెబుతాడు, వాడికి ఉపదేశం చేస్తాడు, దాంతో వాడు మాయలోంచి బయటకు వస్తాడు. ఈ ప్రపంచంలో దేనైనా బాగు చేసే శక్తి ఒక గురువు దగ్గరే ఉంటుంది, మహామాయని నాశనం చేసే శక్తి గురువు దగ్గర ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. పొమ్మన్నారండి, నేను రోజు మీకు చెప్పాలా, కెంకరీ భూతయా మాయ సామాయ శంకరాచార్యమా సియే అని రోజు మీరు చదవట్లా. రోజు ఇక్కడ శ్లోకంలో ప్రపంచాన్ని అంతటినీ నాశనం చేసి ఒక మాయ ఉన్నది, ఆ మాయ నుంచి ఎవరూ బయటపడలేరు, కానీ ఆ మాయ కూడా గురువుగారైన శంకరాచార్యుడికి కెంకరీ భూత కెంకరుడు అయిపోయింది, శావకురాలు అయిపోయింది, కాబట్టి ఆ శంకరుణ్ణి పట్టుకుంటున్నాను అనగా గురువుగారు తలుచుకుంటే ఏ మాయనైనా తన వశం చేసుకోగలడు, మాయలోంచి బయటపారేసే శక్తి ఒక్క గురువుకి ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి మనకి ఎప్పుడైనా మాయలోంచి బయటపడాలి అనిపిస్తే గురుపాద ద్వంద్వాన్ని ఆశ్రయిస్తున్నానండి చాలు. మీ గురువుగారులో శక్తి అక్కర్ల, కానీ గురువుగారి పాదాలకు దండం పెట్టడం వల్ల ఆ భక్తి వల్ల మాయలోంచి బయటపడిపోతారట. అందుకే రోజు నేను ఆ స్తోత్రం చేస్తున్నానే, అది చాలా గొప్ప స్తోత్రం. ఆ స్తోత్రం ఎవరు రాశారో చెబితే ఆశ్చర్యపోతారు మీరు. స్వయంగా హయగ్రీవుడు రాసిన శ్లోకం అది, వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ.
ఈ శ్లోకమును భక్తి శ్రద్ధలతో చదువుకుంటే గురుకటాక్షం మన మీద ఉంటుంది. ఆ గురుకటాక్షం వల్ల భయంకరమైన మాయ నుంచి విముక్తులమై పునర్జన్మ లేకుండా ఉత్తమమైన గతులు పొందగలుగుతాం, అందులో సందేహం లేదు. దురదృష్టం ఉన్నవాడికి, మాయలోంచి ఇంకా బయటికి వచ్చే అవకాశం లేనివాడికి గురువుగారు 27 రోజులన్నా వచ్చి సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూర్చుంటారంతే, ఏమో గురువుగారి దగ్గరికి వెళ్తే మాయలోంచి బయటపడతాం, అది మాయలోంచి బయటపడకూడదు అనుకుని సంసారంలో నాశనం అయిపోవాలనుకున్నవాడు తప్ప తక్కిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి వింటారు. కర్మయోగం ఉన్నవాడు వినలేడంతే. వాళ్ళకి సమయం సరిపోదట, అన్నిటికీ సరిపోతుందట సమయం. ఒక్క మాయలో నుంచి బయటపారేసే గురువుగారి యొక్క అనుగ్రహం పొందడానికి మాత్రమే సమయం దొరకదట. గురు స్పరిశ ఎటువంటిదండి? సైరంధ్రి అనే ఒక స్త్రీ, అంటే కుబ్జ, అందగత్తయ్యాక కృష్ణుడి స్పరిశ తగలడం వల్లే నేను సంసారం నుంచి విముక్తి పొందుతాను అని కృష్ణుడిని పిలిచింది. ఆయన వెళ్ళాడు, ఆవిడకి మోక్షం ఇచ్చాడు. గోపికలు ఎంత గొప్పవాళ్ళు, పరమాత్ముడు కృష్ణుడు ఆయన స్పరిశ వల్ల మనం ముక్తి పొందుతాం అనుకున్నారు. కుచేలుడు ఆయన స్పరిశ వల్ల ముక్తి పొందుతాను అనుకున్నాడు. దుర్వాసుడు ఆయన స్పరిశ వల్ల ముక్తి పొందుతాను అనుకున్నాడు. ఎక్కడెక్కడి వారు జగద్గురుడైన కృష్ణుని యొక్క పాదాలు పట్టుకుని ఆయన స్పరిశ ఏదో రకంగా తగిలితే చాలు ముక్తి పొందుతాం అనుకున్నారు. కొందరు కామంతో, కొందరు భయంతో, కొందరు భక్తితో, కొందరు జ్ఞానంతో, కొందరు బంధుత్వంతో, కొందరు వైరాగ్యంతో, కొందరు ప్రేమతో ఆయనను స్పృశించి ముక్తి పొందారు. అది కూడా మనకు అవకాశం లేకపోతే ఇక మనల్ని ఎవరు బాగు చేస్తారు అంటాడు వేదవ్యాసుల వారు. అందుకనే నాయన, ప్రస్తుతం వైష్ణవ మాయా మోహితుడై భండాసురుడు అజ్ఞానంలో పడ్డాడు, కాముకుడై తిరుగుతున్నాడు, కానీ అది శాశ్వతం కాదు. ఏదో ఒకనాడు శుక్రాచార్యుడు వాడిని విసుగొలుపుతాడు, వాడు ఆ మాయలోంచి బయటకు వస్తాడు, వచ్చాడా నువ్వు నాశనం అయిపోతావు. విష్ణువు నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి? మీరంతా వైకుంఠానికి వెళ్ళారా? వెడితే ఆయన మీకు మంత్రోపదేశం చేశాడా? చేసి హిమాలయాలలో ఈ మంత్రాన్ని జపించి అమ్మని ప్రసన్నం చేసుకుని భండాసుర నాశనం చెయ్యండి అన్నాడు పరమాత్ముడు వాసుదేవుడు. మీరు అది మానేసి ఎలాగూ భండాసురుడు మాయలో ఉన్నాడు కదానని తపస్సు విడిచి ఇంద్రలోకానికి వచ్చి సుఖాలు అనుభవిస్తారా? మీరు కోరిన కోరిక ఏమిటి, మీరు చేస్తున్న పని ఏమిటి? భగవంతుడా, మేము హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటే భండాసురుడు వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాడేమో అని మీరు భయం వెలిబుచ్చితే అప్పుడు కదా ఆయన మాయను సృష్టించాడు. కాబట్టి ఈ తాత్కాలికమైన అజ్ఞానంలోంచి బయటికి రా. అధికవస్తవ అధిక తవ తేజోభిహి అస్త్రైర్ మాయా బలేన చ తస్య తేజోపహారస్తు కర్తవ్యకాతి బలస్యతు. వాడు నీకంటే మహా తేజస్సు కలిగిన వాడు. వాడొక్కసారి మాయలోంచి బయటకు వస్తే ఆ తర్వాత ఈసారి నిన్ను ఎవరూ రక్షించలేరు. కాబట్టి వాడిని నాశనం చేసే తేజస్సు నువ్వు సంపాదించు. వెళ్ళు, మహాశక్తిని, ఆదిశక్తిని, పరాశక్తిని, జగన్మాతని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని హిమాలయ పర్వతములకు వెళ్ళి భక్తితో శ్రద్ధతో ఆరాధించు. ఆ తల్లి అనుగ్రహం పొంది ఆ దుష్టుణ్ణి నాశనం చెయ్యి. ఆరాధన చెయ్యనిదే ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించదు, ఎందుకంటే మీరు కాముకులు గనక. వెళ్ళు, ఆ తల్లిని ఆరాధించు. ఈ శ్లోకాలు ఎందుకు విడిచిపెట్టకూడదు అవుతానంటే వీటిల్లో అనేక మంత్రశక్తులు ఉన్నాయట. అందుకే కొన్ని శ్లోకాలు తప్పనిసరిగా చదవాలి. వినా ఆరాధనత దేవ్యా పరాశక్తిస్తు వాసవ అశక్య అన్యేన తపస కల్పకోటి శతైరపి. ఎన్ని తపస్సులు చేసి ఎన్ని కోట్ల కల్పములు గడిపినా నీకు అమ్మ ప్రత్యక్షం కాదు. ఆవిడ ప్రత్యక్షం కావాలంటే ఆవిడని ఆరాధించాలి. ఆరాధన అనగా భగవంతుడిచ్చిన మంత్రమును జపించడమే. వెళ్ళండి, ఆ మంత్రాన్ని భక్తితో జపించండి, అప్పుడు ఆ తల్లి నీకు ప్రత్యక్షమవుతుంది అనగానే వెంటనే మునీశ్వరుడికి నమస్కరించి ఆయన పాదాల మీద పారిజాత పుష్పాలు వేశాడు. కన్ను విప్పయింది ఇప్పుడు ఇంద్రుడికి, నిజమే సుమ, మనం అజ్ఞానంలో పడిపోయాం. తాత్కాలికంగా ఆ రాక్షసుడు వ్యామోహంలో పడి ఉండడం చూసి ఇకవాడ వ్యామోహంలోంచి బయటికి రావడం అనుకున్నాం. మునీశ్వరుడు గురువు గనక, నారదుడు మహానుభావుడు గనక, పండితుడు గనక, నారాయణ స్మరణ పరాయణుడు గనక మనకి జ్ఞానాన్ని ఉపదేశించాడు అనుకుని ఆయనకి నమస్కరించి వెంటనే వీళ్ళంతా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరారు, కేదారానికి చేరారు. కేదారంలో భాగీరథి తీరే గంగానదీ తీరంలో తపస్సు మొదలుపెట్టారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పరాశక్తిని ఆరాధించారు. అమ్మవారి ఆరాధన
యజ్ఞం లేకుండా చేయకూడదని దేవతలకి ఒక నియమం ఉండేది. అందుకే వాళ్ళు చక్కని అగ్నికుండాన్ని ఒకటి ఏర్పాటు చేసి ఆ అగ్నిలో రోజు తామర పువ్వులు వేస్తూ ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అని తామర పువ్వులతో యజ్ఞం చేయడం మొదలుపెట్టారు. ప్రతిదినము ఈ యజ్ఞం చేసే ముందు అమ్మ మంత్రాన్ని 1000 సార్లు జపించేవారు. మళ్ళీ జపం చేసే ముందు ధ్యాన శ్లోకం చదివేవారు. ఆ ధ్యాన శ్లోకమే వారిని కాపాడిందట. హ్రీంకారాసన్న గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే వందే పుస్తక పాశమంకుశధరాం శృద్భూషితాం ఉజ్జలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం శ్రీచక్ర సంచారిణీం.
అమ్మ హ్రీం అని ఒక అక్షరం ఉంటుంది. ఆ అక్షరం ఎటువంటి ఆకారంలో ఉంటుందో అటువంటి సింహాసనంలో ఉంటుందట. అమ్మవారి యొక్క ఆసనం హ్రీం అనే అక్షరం యొక్క ఆకారంలో ఉంటుంది. అటువంటి ఆ ఆసనంలో అమ్మవారు కొలువై ఉంటుంది. ఈ సింహాసనంలో ఈ హ్రీంకారం అనే ఆసనంలో ఉన్నటువంటి అమ్మ ఎలా ఉంటుందట, ఏ రంగులో ఉంటుంది, ఎలా వెలుగుతుంది అంటే అనలశిఖాం అగ్నిజ్వాల వలె వెలిగిపోతూ ఉంటుంది. తగ 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 వెలిగిపోతూ ఉంటుంది అమ్మవారు. అమ్మ అంటేనే కాంతిస్వరూపిణి, అగ్నిస్వరూపిణి. ఆవిడ గురించి రోజు మనం చెప్పుకునేది ఏమని చెబుతున్నాం, అమ్మా నువ్వు మహాగ్నిస్వరూపిణివి, తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం అగ్నివర్ణాం. అగ్ని వంటి ఆకారంలో ఉంటుంది ఆవిడ. మంచి పొగలేని ఎర్రని మంట ఎలా ఉంటుందో అమ్మ ఆకారం అలా ఉంటుందన్నమాట. అటువంటి తల్లి హ్రీంకారం అనే అక్షరం వలె ఉండే ఆసనం మధ్యలో ఉంటుంది. సౌహు క్లీం అనే రెండు కళలతో వెలిగిపోతూ ఉంటుంది. అందులో ఒక కళ కామరాజ బీజం, మరొక కళ శక్తికూటం. సౌహ్ అనేది శరీరాన్ని మనస్సుని దృఢంగా ఉంచే శక్తిస్వరూప బీజం. అందుకే పూర్వకాలంలో గురువుల ద్వారా ఉపదేశం పొంది ఆ బీజాన్ని జపిస్తే ఇటు శరీరము మనస్సు దృఢంగా ఉంటాయి. అందుకే దానికి శక్తికూటం అని పేరు. క్లీం అంటే కామరాజ బీజం, కోరిన కోరికలు తీర్చే బీజం. ఆ ఒక్క బీజాన్ని భక్తితో జపించినంత మాత్రం చేత మనం ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరుతుంది. ఈ అక్షరంతో కదండి సుదర్శనుడు అనేవాడు బాగుపడిపోయాడు. సుదర్శనుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన కోసల దేశపు రాజు. వాళ్ళ నాన్నగారి పేరు చాలా గొప్పవాడు ధ్రువసంధి. లవకుశుల వంశం వాడు, వాడు ఇక్ష్వాకు వంశస్థుడు ధ్రువసంధి. ధ్రువసంధి అనే రాజుగారు వేటగాడి చచ్చిపోయాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, ఒక ఆవిడ పేరు లీలావతి, ఇంకొక ఆవిడ పేరు మనోరమ. అందులో మనోరమ యొక్క కుమారుడు సుదర్శనుడు, లీలావతి కొడుకు శత్రుజిత్తు. ఓ పక్కన తండ్రి చచ్చిపోయి ఉన్న సమయంలో ఈ ఇద్దరు భార్యల యొక్క తండ్రులు వచ్చారు. అందులో యుధాజిత్తు అని ఒకడు ఉన్నాడు, వాడు ఉజ్జయిని రాజు, వాడు పరమక్రూరుడు. ఈ మనోరమ యొక్క తండ్రి కళింగ దేశపు రాజు వీరసేనుడు. ఈ యుధాజిత్తు ఏమన్నాడు, ఏ మా అల్లుడు చచ్చిపోయాడు, మా అల్లుడు కొడుకు చాలా గొప్ప వీరుడు, శత్రుజిత్తు చిన్నాడైనప్పటికీ వాడే వీరుడు, వాడికే రాజ్యం అన్నాడు. అప్పుడు ఈ వీరసేనుడు, లేదండి మీ మనవడు వీరుడు అయ్యి ఉండొచ్చు, కానీ వాడు చిన్నవాడు, మన సంప్రదాయం ప్రకారం జ్యేష్ఠపుత్రుడికి పట్టాభిషేకం చేయాలి కాబట్టి మా అమ్మాయి కొడుకు చేయాలన్నాడు. దాంతో వాదోపవాదాలు పెరిగాయి, ఘోర యుద్ధం జరిగింది. అందులో ఈ యుధాజిత్తు వీరసేనుడు చంపి వారేశాడు. చంపి సవతిపోరు లేకుండా చేసుకోవడానికి సుదర్శనుడిని కూడా చంపేయండి అన్నాడు. అప్పుడు మంత్రి ఒక ఆయన ఉన్నాడు వాళ్ళకి, విదల్లుడు అని. ఈ విదల్లుడు అనేవాడు, అమ్మా మనోరమ నీ తండ్రి పోయాడు, ఓ పక్కన నీ భర్త ముందే పోయాడు, ఇప్పుడు మీ సవతి తండ్రి
అంటే మీ సవతి అయిన లీలావతి తండ్రి నిన్ను నీ కొడుకుని చంపడానికి శత్రువులు పంపాడు, కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు, వచ్చారంటే నీ కొడుకు తెచ్చిపోతాడు, ఈ పరిస్థితుల్లో మనం రహస్యంగా ఇక్కడ నుంచి ఎక్కడికైనా పోదాం అని. రాజమార్గాలు రహస్య మార్గాలు ఉంటాయి, ఓ సొరంగ మార్గం కూడా మనోరమని ఆవిడ కొడుకైనటువంటి సుదర్శనుండి వెంట పెట్టుకుని మారు వేషంలో ఓ పనివాళ్ళ వేషంలో తీసుకుని రహస్య మార్గం నేలమాడి కొట్టు ఉందంటే సొరంగ మార్గం దాని కూడా అడవిలోకి పట్టుకుపోయాడు. ఆ అడవిలో వాళ్ళ అదృష్టం భవిష్యత్తు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వాల్మీకి యొక్క శిష్యుడు భరద్వాజుడు, భరద్వాజుడు చాలా గొప్పవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన వాడికి ఒక గుడిసి ఇచ్చాడు, ఇందులో ఉండండి అన్నాడు. ఆ తర్వాత పెద్ద కథ నడిచింది అనుకోండి, అదంతా ఇక్కడ చెప్పట్లో క్లుప్తంగా చెప్పొదిలేస్తున్నాడు. ఇప్పుడు ఈ సుదర్శనుడు భరద్వాజ మహర్షి ఆశ్రయం పొందాడు. ఈలోపు మళ్ళీ యుధాజిత్తు వీడిని చంపడానికి వస్తే నా ఆశ్రమంలో హింస కుదరదు, నువ్వు వెకిలి వేషాలు ఇచ్చి అంటే నేను భస్మం చేస్తానని భరద్వాజుడు నన్ను బెదిరించి పంపేశాడు. ఈ విధంగా శత్రుపీడ పోయి సుదర్శనుడు భరద్వాజ ఆశ్రమంలో చదువుకుంటూ గడిపాడు. తల్లి కొడుకు ఒక ఆశ్రమంలో ఉండేవారు, ఇంకో గుడిసెలు మంత్రి వెదల్లో ఉండేవారు. అక్కడ ఉండే మునుల కుమారకులతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో సకల శాస్త్రాలు చదువుకున్నాడు సుదర్శనుడు. వేదాలు ఉపనిషత్తులు ధనుర్విద్య ఇవన్నీ నేర్చుకుంటున్నట్ట. చిన్నపిల్లాడు కదా, అందుకని చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు కొంచెం ఎలాగైనా చదువుకోవాలంటే బద్ధంగా ఉంటుంది. పిల్లలకి ఇదో పెద్ద సమస్య, చదువుకోమంటే బాత్రూమ్ అంటారు, అడిపారిపోతారు మొత్తం మీద కాస్త వాళ్ళకి సహనంగా పాఠం చెప్పడం గురువులకు కూడా పెద్ద పరీక్ష. పిల్లలు కాబట్టి వాడిని మనం విసుక్కోకూడదు, విసుక్కుంటే పాప వాళ్ళు చదవరు. ఆ స్థితిలో వీడి అదృష్టం బాగా యోగం ఏదో ఉంది ఎవరికి, సుదర్శనుడికి. ఒకరోజు వాడికి ఒక తమాషా జరిగింది. అక్కడున్న ఋషుల యొక్క పిల్లలు ఈ సుదర్శనుడి యొక్క మంత్రి విదల్లుండి చూచి క్లీబ క్లీబ అన్నారు. క్లీబ అంటే నపుంసకుడు అని. కొంచెం ఈ విదల్లుడు నడుస్తూ ఉంటే అలా అలా విచిత్రంగా నడిచేవాట, స్త్రీ పురుషుడు కాని రీతిలో నడిచేవాట, అందుకని అతను చూచి క్లీబ అన్నారు. అందులో బా వినపడలేదట ఈ సుదర్శనుడికి, క్లీ వినపడింది. చూసారా యోగం, క్లీబ అని వాళ్ళంటే క్లీ వినబడి బా వినపడలేదు. వెంటనే నేను క్లీ అంటూ ఉంటే క్లీమ్ అయిపోయింది తెలియకుండానే. ఇది చాలా బాగుందనిపించి మునిపిల్లలు పలికిన క్లేబలో ఉన్న క్లీలో పక్కన సున్నా చేర్చుకుని క్లీమ్ క్లీమ్ అని జపించాడు సుదర్శనుడు. ఈ క్లీంకారం కామరాజ బీజం, ఎటువంటి కోరిన కోరికనైనా తక్షణం తీరుస్తుంది, అంత గొప్ప బీజం. ఈ బీజమును గురువులు ఉపదేశిస్తేనే చెయ్యాలి. కానీ మరి వీడికి గురువు ఎవరు అంటే మునులే, ఆ మునిపిల్లలు, మునుల యొక్క పిల్లలు. క్లీమ్ అంటే అది వీడు విన్నాడు. మీకు చెప్పారుగా ఒక్కోసారి దేవుడు అనుగ్రహిస్తే పందుల ద్వారా కూడా ఉపదేశం చేయిస్తాడు. అది కూడా మనం దేవీ భాగవతంలో విన్నాం, సత్యవ్రత ఉపాఖ్యానంలో పంది అయ్యి అంటే ఆ ఈకారం చెప్పిస్తే పండితుడు అయిపోయాడు అక్కడ. ఇప్పుడు వీడు క్లీమ్ చెప్పించాడు, వెంటనే అమ్మ ప్రత్యక్షమయ్యింది, కవచం ఇచ్చింది, ఒక రథం ఇచ్చింది, ధనుస్సు ఇచ్చింది, అన్ని విద్యలు ఇచ్చేసింది, సమస్తమైన శక్తులు ఇచ్చింది. ఆ శక్తులతో కాశీరాజు గారు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, శత్రువుని చంపివారేశాడు, అమ్మవారికి అయోధ్యలో గుడి కట్టించాడు. ఇప్పుడు ఆ గుడి అంబికా అనే పేరుతో అక్కడ ఆలయం ఉంటుంది, ఆలయం చాలా బాగుంటుంది. కాశీ వెళ్ళిన వాళ్ళు అమ్మవారి గుడి చూడాలి తప్పనిసరిగా, కాశీ కదా మన అయోధ్యా నగరానికి వెళ్ళిన వాడు కాబట్టి. అయోధ్యా నగరానికి రాజయ్యాడు సుదర్శనుడు. ఒక్క అక్షరంతో శత్రువుల్ని జయించి మహారాజయ్యాడు. అందువల్ల అమ్మవారికి చాలా ఇష్టమైన బీజములలో ఒకటి సౌహు, ఇంకొకటి క్లీం. ఈ రెండు బీజములు అమ్మవారి కళలు. అమ్మవారికి ఎడం వైపున కుడి వైపున ఈ రెండు కళలు వెలిగిపోతూ ఉంటాయి. అందులో సౌహు అనేది శరీరాన్ని మనస్సుని దృఢంగా ఉంచే శక్తి కోటమైతే, క్లీం అనేది కామరాజ బీజం. అందుకే సహస్రనామం చదివేటప్పుడు ముందులో ప్రారంభంలో ఐం బీజం క్లీం శక్తి సౌహు కీలకం అంటారే, దాన్నే టెక్నిక్గా ఏం చెప్పారు, శ్రీమద్ వాగ్భవ కూటేతి బీజం మధ్య కూటేతి శక్తి శక్తి కూటేతి కీలకం అంటారు. ఈ మూడు మూడు కూటాలు. అందులో ఈ సౌహు క్లీ అనే రెండింటినీ కూడా కళలుగా ధరిస్తుందట. అందుకని సౌహ్ క్లీం కళాం బిభ్రతి, ఆ రెండింటినీ ధరిస్తుంది ఆవిడ ఆ కళలను. ఇంకా అమ్మవారు కట్టుకునే వస్త్రం సంవర్ణాంబరధారిణి, బంగారపు రంగులో ఉన్న వస్త్రం ధరిస్తుందట. అమ్మవారి వస్త్రం ఎప్పుడు బంగారమే, అంత ధగధగా వెలిగిపోతూ ఉంటుంది. ఇక ఆవిడ వరసుధాధౌత త్రినేత్ర ఉజ్వల. అమ్మవారికి మూడు కళ్ళు ఉంటాయి, శివుడికి వల్లే అమ్మకు కూడా మూడు కళ్ళు ఉంటాయి. కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, అగ్ని మూడవ నేత్రం. ఈ మూడు కళ్ళతో వెలిగిపోతూ ఉంటుంది. ఆవిడ పుస్తకాన్ని ఒక చేతిలో, పాశ్యం తాడు ఒక చేత్తో, ఏనుగును పొడిచే అంకుశాన్ని ఇంకో చేత్తో ధరిస్తుంది. మరో చేతిలో తామర పువ్వు, అది కూడా ఎర్ర తామర పువ్వు కానీ లేక ఎర్ర కలువు కానీ ధరిస్తుంది. రక్తోత్పలం లేక రక్తపద్మం ధరిస్తుంది. ఈ అమ్మవారు సరగ్భూషిత, సరక్ అంటే దండ. ఆవిడ మెడలో దండలు, పూలమాలలు, బంగారపు గొలుసులు ధగ ధగ వెలిగిపోతూ ఉంటాయి. మహాకాంతిస్వరూపిణి అమ్మవారు, అందుకే ఉజ్వలాం అంటే కాంతిస్వరూపిణి, ప్రకాశించే ఆవిడ. అటువంటి గౌరిని, గౌరవర్ణములో ఉన్నదానిని, గౌరవర్ణం అంటే తెలుపు రంగు అన్నమాట, తెలుపు రంగులో ఉన్న ఆవిడ గురించి వందే నమస్కరిస్తున్నాను. ఇంకా ఆవిడ ఎటువంటిది, త్రిపురాస్వరూపిణి, త్రిపురములను కాల్చి మూడు పురములకు అతీతంగా ఉండే తల్లి. అమ్మవారి యొక్క నగరం పేరు త్రిపురం, శ్రీపురం అని కూడా పిలుస్తారు దాన్ని. భండాసురుని చంపాక మణిద్వీపంలో క్యాపిటల్ సిటీ ఏర్పాటు చేసుకుంది, దాన్నే శ్రీపురము లేక త్రిపురము అని కూడా పిలుస్తారు. అటువంటి స్వరూపిణి ఆవిడ. పరాత్పర కళాం, ఇంకా ఉత్తమమైన కళ కంటే కళ, ఉత్తమ కళ, ఆవిడ కంటే గొప్ప కళాస్వరూపిణి లేదు, సర్వకళాస్వరూపిణి. శ్రీచక్రంలో ఆవిడ ఉంటుంది. అమ్మవారికి శ్రీచక్రమే ఒక రథం అయ్యిందండి, అది ఎలాగో భవిష్యత్తులో మీకు తెలుస్తుంది. అటువంటి శ్రీచక్ర సంచారిణి అయిన, భూప్రస్థారము, మేరుప్రస్థారము, కైలాస ప్రస్థారం అని కూడా పిలువబడే మూడు రకాల శ్రీచక్ర యంత్రములలోనూ తిరిగే తల్లి గురించి నమస్కరిస్తున్నాను. అమ్మ ఎక్కడ తిరుగుతుంది అంటే శ్రీచక్రంలో తిరుగుతుంది. శ్రీచక్రం ఎక్కడుంది, నీలోనే ఉంది. నీ మనలో మూడు శ్రీచక్రాలు ఉన్నాయి తెలుసిన, మనం కూర్చునే మూలాధార చక్రం ఆసన స్థానంలో ఒక చక్రం ఉన్నది, దాన్ని ఏమంటారు, భూప్రస్థారం అంటారు. ఇప్పుడు మీరందరూ భూప్రస్థారం అనే శ్రీచక్రంతో కూర్చుని ఉన్నారు, పట్టించుకోవటం లేదు తప్ప. కాబట్టి మన శరీరంలో భూప్రస్థారం ఉన్నది. ఇంకా రెండవది ఏమిటి, మేరుప్రస్థారం, అదే మీ వక్షస్థల ప్రాంతంలో ఉన్న హృత్క్రోడాబ్జము, హృదయం. అందుకే అమ్మవారి యొక్క సహస్రనామంలో అమ్మవారు ఏ ఏ ప్రాంతములలో ఏ ఏ రూపములలో ఉంటుందో చెప్పారు వరసగా. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత అని చెప్పారా, అందులో ఒక చోట హృదయస్థ, ఎందుకంటే ఇప్పుడు నామాలు చెప్పడానికి వీల్లేదు కాబట్టి, పురాణం కాబట్టి చెప్పట్లా. హృదయస్థ అంటే హృదయంలో ఉన్నదన్నమాట. ఈ హృదయం అనేటటువంటి ఒక పద్మంలో ఉంటుంది ఆవిడ. ఈ హృదయ పద్మం ఉన్నదే దీనిని శ్రీచక్ర పరిభాషలో మేరుప్రస్థారము అంటారు. ఇంకా మన శరీరంలో కైలాస ప్రస్థానం కూడా ఉంది, సహస్రార కమలమునకు పై భాగంలో ఉంటుంది. సహస్రార కమలమే అంటాం కానీ దానికి ఉపరి, అందుకే షట్చక్రోపరి సంస్థిత, ఆరు చక్రములకు పై భాగంలో ఉంటుంది ఆవిడ, అది కైలాస ప్రస్థానం. ఈ మూడు యంత్రములు మన శరీరంలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని మనం భక్తితో ప్రార్థిస్తే అమ్మవారు ఎక్కడుంది, శ్రీచక్ర సంచారిణి. ఆ శ్రీచక్రాలు మూడు నీలో ఉన్నాయి. ఆ మూడు నీలో ఉన్నప్పుడు నీలోనే అమ్మ ఉంది, ఇంకెక్కడ వెతుకుతావురా అన్నారు బ్రహ్మాండ పురాణంలో. అమ్మ కోసం ఎక్కడ వెతకను అని ఒకప్పుడు ఆఖరిని అడుగుతాడు హయగ్రీవుడు కూర్చునుండగా అగస్త్యుడు. అగస్త్యుడు చాలా తెలివైన వాడు. ఇంత పురాణం విన్నాక ఆఖరిని ఏమన్నాడు, ఇంతకీ అమ్మ కోసం ఎక్కడ వెతకమంటావు అన్నట. బాగానే ఉంది రామాయణం అంతా విన్నాక రాముడు సీత ఒకరికొకరు ఏమవుతారని అడిగినట్టుంది అని హయగ్రీవుడు నవ్వి, శ్రీచక్రములో అమ్మ ఉంటుంది, ఆ అమ్మని ఎక్కడ వెతుకుతానంటే ఏమిటి, శ్రీచక్రంలో వెతకాలి. ఇంతకీ శ్రీచక్రం ఎక్కడుంది, నీ శరీరంలోనే మూడు ప్రాంతాలలో మూడు రూపాల్లో ఉంది, ఆ మూడు పురాలే త్రిపురాలు. కాబట్టి నీలోనే వెతుకు అమ్మని అనగా, భక్తితో మా అమ్మ మా శరీరంలో ఉందనుకో, నీలో ఉంటుంది. నీవు ఒకవేళ నీలో ఉన్న అమ్మను చూడలేకపోతే మీ గురువు గారి కాళ్ళు గట్టిగా పట్టుకో, గురుమూర్తి కనుక ఆయనే నీకు నీ శరీరములోనే అమ్మవారిని మూడు రూపములతో దర్శనం చేయిస్తాడు. ఆ మూడు రూపాలలో ఒకటి మహాకాళి, మరొకటి మహాలక్ష్మి, మరొకటి మహాసరస్వతి, ఆ మూడే త్రిపురాలు. ఈ మూడింటిని నువ్వు చూడగలిగితే ఈ మూడింటికి అతీతమైన సర్వవ్యాపకమైన చిచ్చక్తిని, మహాశక్తిని, పరాశక్తిని పొందగలుగుతావు అన్నాడే. కాబట్టి చిట్ట చివరికి మనకి చెప్పింది మన శరీరంలోనే ఉన్నది. ఎన్ని శాస్త్రములు చదివినా భగవంతుడిని నీ శరీరంలోనే చూడమన్నారు.
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని జగద్గురుడు చెప్పాడు. కృష్ణుడు, నీ శరీరమే ఒక క్షేత్రం, ఇదే ఒక పొలం, ఇదే ఒక భూమి, ఇదే ఒక గుడి, ఇందులో క్షేత్రజ్ఞుడిని తెలుసుకో అంటే నీలోనే ఉన్నాడు పరమాత్మ, నీలో ఉన్న పరమాత్మను తెలుసుకుంటే నరుడు కాస్త నారాయణుడు అవుతాడు. నువ్వు నరుడివి, నేను నారాయణుడిని, ఎందుకంటే నేను దేవుణ్ణి అనే విషయం కనిపెట్టాను, నువ్వు కనిపెట్టలేకపోయావు, కనిపెడితే నువ్వు నాలో కలిసిపోతావు అన్నాడు. దీన్ని శంకరాచార్యులు వారు ఏం చెప్పారు శివమానస పూజలో, ఆత్మాత్వం గిరిజామతి, ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాహ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. స్వామి పరమేశ్వర, ఈ శరీరమే నీ ఇల్లు. అంటే శివాలయం ఏమిటి? నా శరీరం. దేహో దేవాలయ ప్రోక్త. ఇంకిందులో నీవెవరు నేనెవరు? ఆత్మాత్వం, నాలో జీవాత్మ ఉన్నది. శరీరంలో జీవుడు ఉంటాడుగా, జీవుడు ఉంటే బతుకున్నట్టు. ఈ జీవాత్మ వెళ్ళిపోతే వీడిని తీసుకెళ్ళి ఎక్కడో వేసేస్తారు. అందులో కరోనా కాలంలో పోతే మరీ డేంజర్. ఎవడు నిజంగా పోయాడో, ఎవడు రోగంతో పోయాడో తెలియక పారిశీలు చేసి పారేస్తే కర్మకాండలు కూడా లేకుండా అయిపోయాయి కదండి. పిచ్చి పిచ్చిగా అహంకరించిన వాళ్ళు ఎంతోమంది దిక్కు మొక్కు లేకుండా అయిపోతున్నారు. కాబట్టి మన శరీరంలో ఒక జీవుడు ఉండాలి. ఆ జీవుడు ఎవరు? త్వం నీవు, ఆత్మ త్వం, నాలో ఉన్న జీవాత్మ నీవే. నాలో బుద్ధి ఉంది, తెలివితేటలు. అవెవరు? గిరిజ మతి, పార్వతీదేవియే నా మతి. ఇక శరీరంలో ప్రాణాలు ఉన్నాయి. ఈ ప్రాణాలు ఎవరు? సహచరాహ లేక పరిజనాహ. నీ దగ్గర ఉన్న గణాలు ఉన్నారుగా, నీ సహచరులు, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు మొదలైన వాళ్ళు నా పంచప్రాణాలు. నా పంచప్రాణాలు వాళ్ళు అనుకో. నా జీవాత్మే నీవు, నా బుద్ధేమో పార్వతి, పార్వతే బుద్ధి అన్నమాట. ఇక నా పంచప్రాణాలే నందీశ్వరాదులు. శరీరం గృహం, ఈ శరీరమే నీ దేవాలయం. నీకోసం నేను ఒక మంచి బిల్డింగ్ కట్టించి ఇచ్చాను, మంచి ఆలయం కట్టించి ఇచ్చాను. ఈ ఆలయంలో నువ్వు ఉండు, నా శరీరమే నీకు ఆలయం. పూజాతే విషయోపభోగ రచన, ఇప్పుడు శరీరమేమో ఇల్లుట, ఇందులో శివుడే దేవుట, బుద్ధేమో పార్వతిట, ప్రమథగణాదులేమో ప్రాణాలట, పూజ ఎలా చేస్తామండి శరీరంలో? బయటంటే గుళ్ళో ఉన్న స్వామివారికి ఏదో విభూతి పోస్తాం, అభిషేకం చేస్తాం, కరోనా వస్తే పూజలు జరపబడవు, దర్శనం మాత్రమే కోరిడతాం. కానీ మరి ఇప్పుడు పూజలు ఎలా చేయాలి? విషయోపభోగ రచన. నేను తెల్లవారులు ఇచ్చిన తర్వాత అన్నం తిన్నాను, స్నానం చేశాను, పడుకున్నాను, మధ్య మధ్యలో అట్లు తిన్నాను, టీ తాగాను, ఇంకేవో తాగాను, ఇవన్నీ విషయ ఉపభోగాలు అంతే కదా. నేను అనుభవించే ఈ పదార్థాలే నీ పూజ. నా ఒంటి గంధం పూసుకున్నాను, అదే గంధం అనుకో. నేను తిండి తిన్నా, నైవేద్యం అనుకో. నేను పడుకున్నాను, అదే నీ భోగం అనుకో, అదే నీకు ఒక పూజ అనుకో. నేను అనుభవించే భోగములన్నీ నీ పూజలు. అనుభవించేది మనంట, అవి ఆయనకిట. అంటే మానసికంగా ఇలాగా నా విషయోపభోగములన్నీ నీ పూజ అనుకో. ఇక అప్పుడప్పుడు నిద్రపోతుంటాను, ముఖ్యంగా పురాణంలో చెప్పక్కర్లేదు. ఈ నిద్ర సమాధి అనుకో, నిద్రపోవట్లేదుట, నిద్ర సమాధి స్థితి. బాగుంది కదా ఇది, అందుకే కావాలి. కొంతమంది ఫ్రంట్ సీట్లో కూడా అని విహిస్తూ ఉంటారు పాప. సరే, ఏది ఏమైతేనే భగవంతుడికి ఈ నిద్రని కూడా సమాధిగా ఇచ్చేశారు. సంచార పదయో ప్రదక్షిణ విధి, నా కాళ్ళతో అటు ఇటు తిరుగుతూ ఉంటానుగా. కాళ్ళు అన్నాక అప్పుడో ఇప్పుడో తిరుగుతూనే ఉంటాం. కాళ్ళతోటి ఇంట్లో తిరిగాం, వంటింట్లోకి తిరిగాం, ఇంకో పెంటింట్లోకి తిరిగాం, ఎక్కడికో తిరుగుతూనే ఉంటాం. గురువుగారి దగ్గర చదువుకోవడానికి వచ్చినప్పుడు కాళ్ళతో వచ్చాం, మధ్యలో ఒక బాత్రూమ్కి వెళ్ళాం కాళ్ళతోటే వెళ్ళాం, ఇంకెక్కడికో భోజనానికి వెళ్ళాం కాళ్ళతో వెళ్ళాం. అవునా? ఈ పాదములతో ఎక్కడెక్కడికి తిరుగుతున్నామో అదంతా నీ గుడి చుట్టూ చేసే ప్రదక్షిణ అనుకో. పదయోహో సంచార ప్రదక్షిణ విధి, నా కాళ్లతో నేను తిరిగే తిరుగుడంతా నీ ప్రదక్షిణ అనుకో. ఇంకా సర్వాగ్రహ,
ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్ని మాటలు మాట్లాడామో. గ్రహ అంటే మాటలు, సర్వాగ్రహ మాటలన్నీ మనం మాట్లాడే వాక్కులన్నీ స్తోత్రాన్ని, స్తోత్రములు అనుకో. లేచాం కదా, లేవగానే కాఫీ అన్నాం, బ్రష్ అన్నాం, లేదా ఇంకేదో ఏమండి బాగున్నారా అన్నాం, లేకపోతే గురువుగారు పువ్వులేమో ఎంతసేపు వాళ్ళకే ఇస్తాను నాకు ఇవ్వట్లేదు అన్నాం, గురువుగారు ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వట్లేదు బాబా ఆయన రాసుకుంటున్నాను ఏమండి రావద్దు అంటున్నాడు అన్నాం, అందుకనేమో మళ్ళీ రికమెండేషన్ అడిగాము. ఇవన్నీ మాటలే కదా, ఈ మాటలన్నీ స్తోత్రాన్ని, స్తోత్రములు అనుకో. ఏం మాట్లాడితే స్తోత్రమేట, ఏది మాట్లాడితే అదొక స్తోత్రం. ఇది ఎంత మంచి మాట అండి, నేనేం వాగినా వాగుడంతా క్షమించి వాటిని పట్టించుకోక అవి స్తోత్రములు కింద భావించు. ఇన్ని చెప్పి చివరికి వచ్చరికి ఏమన్నాడు, ఇంకా మంచి మాట అన్నాడు, యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. ఎత్ ఎత్ ఏమేమి కర్మ పనులు చేశామో అవన్నీ నీ ఆరాధన అనుకో. అఖిలం అన్నాడు పైగా, అఖిలము అంటే మిగిలిపోవడం, కొన్ని పనులు మిగిలిపోతాయి కొన్ని మిగలకుండా ఉంటాయి అవునా. నేను ఉదయం నుంచి రాత్రి దాకా మిగలకుండా చేసిన ఏ ఏ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ నీ ఆరాధన అనుకో, నేను చేసిన పిచ్చి పనులన్నీ నీ పూజ అనుకో. ఇదే మానస పూజ అని ఎంతో అద్భుతమైన ఒక సందేశం ఇచ్చాడు శంకరుడు. కాబట్టి మన శరీరమే భగవన్ నిలయం, మనం చేసే పనులు నిరహంకారంగా ఆయనకి సమర్పించటమే అర్చన. ఆ సమర్పణలో ఉంది మనస్సు అంతా. మనం నాలుక చివరితో అన్నీ సమర్పించేసాం అనకూడదు, మనస్ఫూర్తిగా సమర్పించాలి, మనస్సు లగ్నం చేసి సమర్పించాలి, అప్పుడు అది నిజంగా పరమాత్మ యొక్క అవతారం అయిపోతుంది. కాబట్టి ఈశ్వరుడే మనలో ఉన్నాడు. ఆ ఈశ్వరుడు కృష్ణుడు అనుకో, విష్ణువు అనుకో, అమ్మవారు అనుకో, ఆయనలో మనలో ఉన్నాడు. మనం భక్తితో సమర్పించాలి. మన శరీరంలో శ్రీచక్రాలు ఉన్నాయి, మనలో అమ్మ ఉంది, మనలోనే పరమాత్ముడు ఉన్నాడు అనే ఊహ వచ్చిందా, భక్తితో మనం చేసేవన్నీ ఆయనకి సమర్పించామంటే ఇంకా మనం వేరే చోటకి వెళ్ళక్కర్ల. అంత స్థాయి రావాలి, రావడానికి కృషి చేయాలి. ఇప్పుడు మనం నాలుగుతో అండం కాదు కదండి, అన్నట్టుగా చేయగలగాలి కదా, అలా చేయగలుగుతున్నామా? చేయగలిగితే గొప్పే. కొందరు చేస్తున్నారు ఎప్పుడూ పిచ్చి వేషాలు వేసి తెగ తాగి తందనాలు అడినప్పుడు అంతా గురువుగారు చెప్పారుగా ఇదంతా శివుడికి సమర్పించానంటున్నావు, రేపు పొద్దున్న నీ నోట్లో వేడి ద్రవం పోసినప్పుడు గొంతంతా కాలిపోయి పుండైపోయినప్పుడు ఇది కూడా శివుడే తీసుకున్నాడు అనే స్థిరాయి రావాలి. నువ్వు మద్యం శేషం సమానంగా సేకరించాలి, అన్నము సున్నము సమానంగా సేకరించాలి, సుఖ దుఃఖాలు రెండింటినీ సమానంగా సేకరించినప్పుడు ఆయనకి సమర్పించినట్లు లెక్క అవుతుంది. అంతేగాని అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా, అయినా ఈ పాడుపట్టకు అన్నమే వేస్తానరా పక్కవాడికి సున్నం వేస్తానరా అంటే అప్పుడు ఎత్తి మీదకి అన్నం వేస్తాడు దేవుడు, అప్పుడు ఎలా కుదురుతుంది. అందువల్ల నాలుకతో కాకుండా మనస్ఫూర్తిగా సమర్పించినప్పుడు నీవు సుఖం దుఃఖం రెండు అతీతంగా అయిపోతావు, రెంటికి అతీతం అయిపోతావు. అప్పుడు సుఖము దుఃఖం ఆయనకే సమర్పించావు కదా, అప్పుడు దుఃఖం ఎక్కడుంది నీ దగ్గర, సుఖం ఎక్కడుంది. అందుకని యద్యత్ కర్మ కరోమి, నేను చేసిన ఏ ఏ పనులున్నా ఆ పనులు నీకే సమర్పిస్తున్నాను. అనగా కొన్ని పనుల వల్ల సుఖం వస్తుంది, కొన్ని పనుల వల్ల దుఃఖం వస్తుంది. నేను సుఖాన్ని పట్టించుకోను, దుఃఖాన్ని పట్టించుకోను, అంతా నీదే, నీ ఇష్టం అని సమర్పిస్తే అప్పుడు భగవంతుడు మనను అనుగ్రహిస్తాడు. అంతేగాని ఇంట్లో కష్టం దెబ్బతరా కానీ ఏడుస్తూ గురువుగారికి చెప్పకుండా పారిపోతామా, సుఖం వచ్చినప్పుడు మాత్రమే వస్తామా, రాకూడదు. రెండూ సమానంగా అనుభవించగలిగితే ఆ లెవెల్ వేరు అవునా. అంత లెవెల్ రావాలంటే ఎంత శ్రమపడాలి, ఎంత సాధన చెయ్యాలి. ఆ సాధన రావడానికే అమ్మవారిని నిరంతరం ధ్యానం చేసి భగవత్కథలు వినాలి అన్నారు. ఇప్పుడు ఇంద్రాది దేవతలు అంతటి స్థాయికి వచ్చారు. ధ్యాన శ్లోకంలో శ్రీచక్ర సంచారిణి అన్నదానికి ఎంత అర్థం ఉందో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఊరికే పైకి రోజు అవుతున్నాం అనుకుంటున్నాం మనం. అవన్నీ అపూర్వమైన భావనలు, అపూర్వమైన శక్తులు కలిగినవి. వాటిల్లో అన్ని బీజాక్షాలే కదటండి, మనకి చెప్పకుండా స్తోత్ర రూపంలో పెట్టారు. సౌహ్ క్లీం అంటాడు, హ్రీం అంటాడు అవునా. ఇన్ని బీజములు ఒక శ్లోకంలో పెట్టారు పరమాత్మ. అందుకే పరమాత్మ కృత స్తోత్రములు. ఈ స్తోత్రములను భక్తితో చేసుకోవాలి. అలాంటి శ్రీచక్ర సంచారిణి అయిన త్వాం త్రిపురాం పరాత్పరకళాం వందే, నీ గురించి నమస్కరిస్తున్నాను అని దేవతలు ధ్యానశ్లోకం చేసుకుని అప్పుడు భక్తితో విష్ణువిచ్చిన నవారణ మంత్రాన్ని జపించేవారు. అనంతరం యజ్ఞగుండంలో అమ్మవారి కోసం తామర పూలతో యజ్ఞం చేసేవారు. ఉగ్ర తపస్సు చేశారు, మహాభక్తితో తపస్సు చేశారు. ఇంద్రుడు తనను తాను మరిచిపోయి సిక్కి శల్యమైపోయాడు. యమధర్మరాజాదులందరూ తమను తాము మరిచిపోయారు. పరాశక్తి పూజ కంటే ఈ ప్రపంచంలో మరొకటి ఎక్కువ లేదనుకున్నారట వాళ్ళు. ఇలా వీళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ శుక్రాచార్యుల వారికి ఒక రోజున మా శిష్యులు ఏం చేస్తున్నారో చూడాలనిపించింది. గురువుగారు కదా, గురువుగారికి శిష్యులు ఎంత దుర్మార్గులైన వాడి మీద ప్రేమ పోదండోయ్. అందుకని ఒక రోజున మహాసింహాసనం మీద కూర్చుని ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి నా శిష్యుడు భండాసురుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాడు ఏమిటి అనుకుంటూ సోణితపురం వచ్చాడు శుక్రాచార్యుడు. ఆయన రాగానే కాపలా వాళ్ళు నమస్కరించేవారు. పూర్వం రాక్షసులంతా ఆయనకి బ్రహ్మరథం పట్టేవారు. భండాసురుడు ఆయన్ని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుని పూజించేవాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా భండాసురుడి నగరంలో ఈయనకి స్వాగతం చెప్పేవాళ్ళు లేరు. ఏ పూట చూసినా ఎక్కడ చూసినా సరే పివో తాగు, తందనాలాడు, పెబా అంటే తాగు, విహర విహరించు, రమస్వ రమించు, భుంక్ష్వ భోగాన్ భోగాలు అనుభవించు, ఈ మాటలే వినపడుతున్నాయిటండి. ఇదేమిట్రా హాయిగా చక్కగా వరకు నేను చెప్పిన మంత్రాలు జపం చేసేవారు, ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వినబడేవి అవన్నీ పోయాయి. పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ఇవి తప్పేం వినపడ్డల్లా. ఈ మాటలు ఇదివరకు ఎక్కడా వినపడలేదు నాకు, ఎక్కడ ఎక్కడ వినపడుతున్నాయని ఆశ్చర్యపోయాను. మనకు కూడా జాలి వస్తుంది కదా అది అంటే పెబా తాగు, నీ ఇష్టం తెగతాగి, విహర విహరించు, రమస్వ రమించు, భుంక్ష్వ భోగాన్ భోగాలు అనుభవించు, ఇవే వినపడుతున్నాయి. దాంతో ఆయన ఏదో జరిగిందనుకున్నాడు. ఒక్క క్షణకాలం ఆయన కూడా ఆశ్చర్యపోయి ఏమిటిది అని ప్రయత్నించాడు ఆ మా ఏమిటో ఛేదించడానికి. ఆయనకు అర్థం కాలేదు, నాకు అర్థం కాని మాయ ఏదో ఈ నగరాన్ని పట్టుకున్నది అంటే అది మామూలు మాయ కాదు, ఇది వైష్ణవ అనుకుని వెంటనే ఒక అశ్వత్థ వృక్షం దగ్గరికి వెళ్ళాడు. రావి చెట్టు చాలా గొప్పది, రావి చెట్టు అంటే విష్ణువే. అశ్వత్థ సర్వవృక్షాణం, మీలో చాలామంది భగవద్గీత చదివిన వాళ్ళు ఉన్నారు, అందులో శ్రీకృష్ణ పరమాత్ముడు తాను ఏ ఏ వస్తువుల రూపంలో ఉన్నానో చెప్పుకున్నాడు. మృగాణాంచ మృగేంద్రోహం, సింహాన్ని నేనే మృగములలో, ప్రహ్లాదశ్చాపి దైత్యానాం, రాక్షసులలో ప్రహ్లాదుణ్ణి నేను, అశ్వత్థ సర్వవృక్షాణం, చెట్లలో అశ్వత్థ వృక్షాన్ని. అందుకే ప్రతి ఆలయంలో పూర్వం ఒక మర్రి చెట్టు ఒక రావి చెట్టు ఉండేవి. మర్రాకు మీదేమో ప్రళయకాలంలో పడుకుంటాడు కనుక మర్రి చెట్టు ఉండాలి, రావి చెట్టు అంటేనే విష్ణువు కనుక ఒక రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టుకు ప్రదక్షిణ చెయ్యాలి, ప్రదక్షిణ చేసి అక్కడ దీపం వెలిగించమంటే అర్థం ఏంటి, రావి చెట్టు మొదట్లో దీపం వెలిగించి చెట్టును చంపేయాలి కదా. మనం ఎన్ని చెప్పినా వినరు కదా. అక్కడ ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది దత్తాత్రేయుడి పక్కనే, పాపం చాలా కాలం అక్కడ బోర్డు పెట్టి 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 విసిగిపోయారు మన వాళ్ళు, దీపం వెలిగించి దాన్ని చంపేస్తున్నారని ఇంత పెద్ద చప్టా కట్టించారు ఆయన ఓపిక తెచ్చుకొని. అంటే దీపం పెట్టడానికి వీలు లేకుండా చేశారు. ఇప్పుడు అయినా సరే అందులోకి చెయ్యి చాచి మరీ దీపం పెట్టింది ఒక ఆవిడ. ఇంకా తమాషా చెప్పను మీకు, ఓ 10 రోజుల క్రితం చూశాను నేను, చిన్న స్టూల్ లాంటిదో ఒక ఇటకో వేసుకుందండి ఒక ఆవిడ, ఆ అశ్వత్థ వృక్షం చుట్టూతో ఫోటోలు పెట్టేశారు, ఇళ్లలో పనికిరాని ఫోటోలని అందులో పెట్టేస్తున్నారులేండి. ఇదేం పాపం అండి, మీ ఇంట్లో పగిలిపోయిన ఫోటోలు పెట్టుకొచ్చి దేవుడు కూడా పెడతారా, అది ఇంకా ఘోర పాపం తెలుసా. పటాలు చిరిగిపోతే లేక విరిగిపోతే భిన్నమైపోతే వాటిని నదుల్లో వెయ్యాలి, సముద్రంలో కలపాలి, లేదా గొయ్యి తీసుకెట్టాలి, పొలాల్లో వెయ్యాలి, ఎవరూ తొక్కని చోట వెయ్యాలి తప్ప ఇలా గొడవలో పెట్టకూడదు, పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. ఆ రావి చెట్టు చుట్టూత విరిగిపోయిన ఫోటోలు, ఇళ్లలో ఎక్కువైపోయినవి, వాళ్ళకి పనికిరానివన్నీ అందులో పెట్టడం అదో పాపం. ఆ ఫోటోలన్నీ పక్కకి సరిపోక ఆవిడ ఓ ఇటుక వేసుకుని అందులో ఆ నిలబడే ఇటుక మీద అందులో కుంది పెట్టి దీపం వెలిగించి చెట్టుకు తగలబెట్టేసింది. నేను సమయానికి వచ్చి చూశాను, అమ్మాయి ఎందుకు అంత దెమ్మ కట్టారో తెలుసా నీకు, నీలాంటి వాడు దీపం వెలిగిస్తే ఆ దీపం వల్ల ఆ వృక్షం చచ్చిపోతుంది, చచ్చిపోతే విష్ణువుని చంపిన పాపం వస్తుంది. దీపం 1 కిలోమీటర్ దూరంలో వెలిగించమన్నారు తప్ప తీసుకెళ్ళి ఆ రావి చెట్టు మొదట్లో పెట్టి దాన్ని తగలేయమన్నారా. ఏదో వృక్షానికి పూజ చేయటం అంటే వృక్షాన్ని తగలబెట్టడం అనే అర్థం, ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించడం అంటే ఉసిరి చెట్టును చంపడమా, మామిడి చెట్టు దగ్గర దీపం వెలిగించి దాన్ని చంపడమా, గోవులు దేవతలు అంటే తీసుకెళ్ళి గోవును చంపి తినేయండి, అది దేవత కాబట్టి చావదనే, ఎంత జ్ఞానంలో పడిపోతున్నాం మనం. దేవత వలే చూడు, అప్పుడు నీకు దేవతా స్వరూపం వస్తుంది. అందులో ఎప్పుడు కూడా అశ్వత్థ వృక్షం అంటే చాలా గొప్పది కనుక దాన్ని నిప్పు పెట్టి తగలబెట్టకుండా దూరంగా దీపం వెలిగించండి. అసలు ఎందుకండి దీపం వెలిగించకుండా ప్రదక్షిణ చేసి ఆ దీపానికి కావలసిన సామగ్రి అర్చకులకు ఇవ్వండి, లేదా పీఠానికి ఇవ్వండి, ఈ పీఠాలకి వాళ్ళు దీపం ఎలా వెలిగించాలో వెలిగిస్తారు, అందరం వెళ్ళి వెలిగించక్కర్లా. ఆ చెట్టుకు ప్రదక్షిణ మాత్రం చేయండి, భక్తితో పూజించండి. మూలతో బ్రహ్మరూపాయ, చెట్టు యొక్క మూల బ్రహ్మస్వరూపం, మధ్యతో విష్ణు రూపిణి, మధ్యలో విష్ణు ఉంటాడు, అగ్రత శివరూపాయ, చివరి భాగం శివస్వరూపం, అటువంటి వృక్షరాజాయ తే నమః. వృక్షరాజ అంటే వృక్షములలో గొప్ప చెట్ట, శ్రేష్ఠ వృక్షమా, నీకు నమస్కారం అని అర్థం. అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు తప్ప దాన్ని పాడు చేయకూడదు. అక్కడ కూర్చుని మాయని ఛేదించాలి అనుకున్నవాడికి మాయ తొలగిపోతుందండి. శుక్రాచార్యుడు జ్ఞాని, చదువుకున్నవాడు, ఈ మాయ ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే అక్కడ రావి చెట్టు కింద కూర్చుని కాసేపు విష్ణు జపం చేసి, ఈ మాయ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మాయలో మావాళ్ళు ఎలా పడ్డారు అని తెలుసుకోవడానికి ఒక మహాప్రయత్నం చేశాడు. ఆ విశేషాలండి రేపు యథాప్రకారంగా మళ్ళీ మనం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.